పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జేవెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ శనివారం వచ్చేసింది కాబట్టి మనం రెగ్యులర్ టాపిక్స్ నుంచి కొంచెం విరామం తీసుకొని సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో లేకపోతే మూవీలో ఎమినెంట్ పర్సనాలిటీస్ గురించో మైథలాజికల్ క్యారెక్టర్స్ గురించో ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా మనము గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఓ 3 బయోపిక్లు ఎలక్షన్ టైంలో ఆయన గురించి కొంచెం మనకి ప్రచారంలో వాటిల్లో వీటిలో వాడడం వీటన్నిటి వల్ల ఒకసారి వీళ్ళు తీసిన బయోపిక్స్ యాంగిల్ కాకుండా అసలు ఒరిజినల్గా ఏం జరిగిందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి గాను లాట్స్ ఆఫ్ వెబ్ ఆర్టికల్స్ కానీ శాఖ గ్రంథాలయంలో దొరికినటువంటి పేపర్ కటింగ్స్ కానీ తర్వాత పులగంచి నారాయణ గారు లాంటి వాళ్ళు రాసినటువంటి కొన్ని వాళ్ళ బయోగ్రఫీస్లో తీసుకున్నటువంటి ఎక్సర్ప్ట్స్ నుంచి కానీ ఇలా రకరకాలుగా నేను అన్నీ సేకరించి మీకు చెప్తూ ఉన్నాను కదా. అసలు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ముందు ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఇన్నాళ్ళు మనం మాట్లాడుకున్నాం. అంటే కాంగ్రెస్ ఎలా ఉండింది అప్పుడు, అప్పుడు ఉన్నటువంటి పార్టీస్లో కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం మంచి రేంజ్లో ఉన్నాయి. ఆ తర్వాత జనతా పార్టీ ఒకటి వచ్చింది, కాంగ్రెస్ 2గా చీలింది, కాంగ్రెస్ ఐ అండ్ కాంగ్రెస్ ఆర్, ఇవన్నీ పక్కన పెడితే నేను ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు లాస్ట్ వీక్ నేను దీని గురించి మాట్లాడినప్పుడు ఒక లిజనర్ ఏమన్నారంటే కరెక్టేనండి, అసలు ఆ విషయానికి వస్తే రెడ్లలో పెద్దంత ఐకమత్యం లేదు కాబట్టి మేబీ వాళ్ళు అందుకని కాంగ్రెస్ ఐలో కొంతమంది ఆర్లో కొంతమంది ఇలా వెళ్ళిపోయారు అని కరెక్టే అన్నట్టుగా చెప్పారు. అప్పుడు ఆయనకు నేను మెసేజ్ పెట్టాను, మీరు అన్నది కరెక్టే కానీ రెడ్లనే కాదు రాజకీయ పరంగా చూసుకుంటే ఏ కులంలో కూడాను ఐకమత్యం అనేది ఉండదు. రాజకీయ పరంగానే కాదు, ఇప్పుడు మీరు బయట కూడా చూసుకుంటే ప్రతి వ్యక్తి స్వార్థపరుడే కదా. ఎస్పెషల్లీ ఇవాల్టి ఒక రోజున మనము ఏదన్నా ఒక విషయం మీద ఒక ఏకాభిప్రాయం తీసుకురావాలి అనంటే ముందు సరే ముందు మన వాళ్ళని మనం సమీకరించుదాము, ఆ తర్వాత ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని మనం అనుకుంటాం. మన దాంట్లో ఎంతమంది దానికి ఏకీభవిస్తారు విభేదిస్తారనేది మనకు అప్పుడు తెలియదు. బట్ ఎక్కడ కుదురుతుంది అసలు, ఎవరైనా మనము మన ఇంట్లో వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక మనం ఒకవేళ ఎలక్షన్స్లో నిలబడ్డా కూడా యు నెవర్ నో మన ఇంట్లో వాళ్ళన్నా మనకు వేస్తారా వేరే ఓట్లు అనేది తెలియదు కాబట్టి అది ఎప్పుడూ కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌటే. ఎస్పెషల్లీ పొలిటికల్ పరంగా చూసుకుంటే ఏ కులంలో కూడా ఐకమత్యం అనేది ఉండదు, ప్రతి వ్యక్తి స్వార్థపరుడే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నేను గెలవడం ఖాయం, సో మంత్రి పదవి ఆశిస్తున్నాను అనుకోండి. ఆ క్యాబినెట్ కూర్పు తర్వాత మంత్రివర్గ విస్తరణ వీటిల్లోకి వచ్చేసరికి నా కులస్థుడు ఒక్కడికే మంత్రి పదవి దక్కుతుంది అని లెక్క ఉంటుంది కాబట్టి నా స్థాయిలో ఉన్న కులస్థులు ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళు గెలవకుండా ఉంటే బాగుండు అని ఆశపడతారు. నేనైనా అంతే ఆశిస్తాను, నేనే పెద్ద అంత ఇదేంటి త్యాగరాజు ఆర్ త్యాగరాణిని కాదు. అలాగే జిల్లాకి ఒక పదవే అనుకుంటే నా జిల్లాలో నా స్థాయిలో నా పార్టీ వాడు ఇంకొకడు గెలవకూడదు అని కూడా నేను కోరుకుంటాను. వీలైతే వాళ్ళ ఓటమికి ట్రై కూడా చేస్తాం. సో ఈ లాజిక్ గ్రహించకుండా మనం ఏదో జనరలైజ్డ్గా ఫలానా కులం వాళ్ళు ఫలానా ప్రాంతం వాళ్ళు వాళ్ళ వాళ్ళకే చేసుకుంటారు, అదే అసలు మా వాళ్ళు అయితే అసలు ఒకళ్ళకొకళ్ళు అస్సలు సహాయపడరు, మిగతా కులాల్లో మాత్రం మంచి యూనిటీ ఉంటుంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంతే కదా, ఇప్పుడు మనమే అంటాం, మనం అనుకుంటాం కానీ ఏమిటోనండి, అసలు మన దాంట్లోనే కలిసిరారు, మిగతా వాళ్ళైతే కనుక వాళ్ళ కులం కోసం వాళ్ళు ఎంత చేసుకుంటారో, అసలు వాళ్ళలో ఒక్కళ్ళని ఎవరినన్నా ఏమన్నా అంటే అందరూ ఓ గుంపుగా వచ్చేసి మన మీద యుద్ధానికి వచ్చేస్తారు, మనలో అసలు ఐకమత్యమే లేదు అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. ఇది నాట్ కన్ఫైన్ టు ఏ పర్టిక్యులర్ క్యాస్ట్ ఆర్ పర్టిక్యులర్ రిలీజియన్, ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు. అండ్ నేను పర్సనల్లీ తెలుగు వాళ్ళు తమిళుల గురించి అలా అనడం విన్నాను, తమిళియన్స్ ఏమో మలయాళీస్ గురించి అనగా విన్నారు, మలయాళీస్ మార్వాడీస్ గురించి, మార్వాడీస్ గుజరాతీస్ గురించి, గుజరాతీస్ పంజాబీస్ గురించి, ఇలా ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. అంటే నేను గమనించింది ఏంటంటే ప్రతి వాళ్ళకి ఈ దురభిమానం వ్యక్తిగతమే తప్ప సామూహికంగా అప్లై చేసి మనం దాన్ని ఖచ్చితంగా ఇది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేం. అదేంటి, కొంతకాలం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందనుకోండి, మన నిరుద్యోగులుగా ఉండగా మన కులస్తులు మనకు సహాయం చేయాలి అని మనం ఎదురు చూస్తాం. అరే వాళ్ళకి అంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది, కనీసం మనకు వచ్చిన ఉద్యోగం ఇప్పించలేకపోతున్నారు, మళ్ళీ పేరుకేమో మనవాడే అని అంటారు. అదే మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత నాకు అసలు కులాభిమానాలు లేవు, మనవాడైతే ఏంటి ఎవరైతే ఏంటి, పని చేయడం ముఖ్యం, నేను పనిచేసే వాళ్ళని పెట్టుకుంటాను తప్ప మన వాళ్ళని నేనేం పెట్టుకోను అని మళ్ళీ మనమే అంటాం. ఇంకా రాదర్ మనం కావాలని అరే కొంచెం బాగా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే తీసుకుందామని మనమే ఇంకా వెతుకుతాం, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం. చాలా సందర్భాల్లో అయిన వాళ్ళు బంధువులు సాటి కులస్తులు వీళ్ళే మోసం చేస్తూ ఉంటారని మనకి ఎప్పటి నుంచో తెలిసిందే, బంధువులు కాదు రాబంధులని. అందుకని అది కులాభిమానం అనే జాడ్యము వయసు వస్తున్న కొద్దీ కొద్దిగా నీరసపడుతుంది. ఫస్ట్లో అసలు అందరూ ఓ ఇంకేముంది అబ్బో కులాభిమానం చాలా గొప్పగా ఉందని అనుకుంటారు, కానీ పోను పోను అంటే తగిలేటటువంటి ఎదురుదెబ్బలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన కొన్ని మానిపులేషన్స్ కావచ్చు. ఇప్పుడు ఒక కులస్తులు కానీ లేదా ఒక రిలేషన్ ఏదైనా ఉండి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏదైనా ఒక పర్సనల్ ఫేవర్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఒక సపోర్ట్ కానీ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఆడాల్సిన నాటకమో లేకపోతే వాళ్ళు పొందాల్సినటువంటి ఆర్థిక లబ్ధో లేకపోతే పవర్ ఉపయోగించి ఏవైనా చేస్తారు. ఆ పవర్ని ఉపయోగించినప్పుడు మనం తొందరగా వాళ్ళని ఏమో తప్పు పట్టం, ఆ సరేలే అనుకుంటాం. కానీ బయట వాళ్ళు అలా ఉండరు కదా, ఎప్పుడెప్పుడు తప్పులు దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆపోజిషన్ వాళ్ళు. వాళ్ళకి చిన్న క్లూ దొరికితే చాలు ఇంకా వాళ్ళు ఓ అసలు దండయాత్రకు వచ్చేస్తారు. చూసారా వీళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, వీళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నారు అది ఇది టెండర్ల దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి అదే కదా జరిగేది ఎప్పుడు కూడాను. సో ఈ అధికార దుర్వినియోగం కూడాను అదే కనుక ప్రతిపక్షం వాళ్ళు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు అసలు వాటి గురించి కూడా కనీసం మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా అదే కాబట్టి. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఏమంటారంటే వాళ్ళు అటు మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అనట అనమాట. ఎటెళ్ళి మొత్తానికి పవర్లో ఉన్నవాడికి కావాల్సింది ఆ పవరు, దాని ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు. అది మనవాడైతే బాగుంటుంది, మనకు కొంచెం ప్రయోజనం ఉంటుంది అని. ఈ మనవాడు అనే ఒక ఇదైతే ఉందో అది ఏ క్యాస్ట్కైనా సరే ఇంకా అది కామన్. కొంతమంది ఉంటారు అంటే వీళ్ళు ఏంటంటే ఈ మన ఆంటర్ప్రినోర్స్ కానీ లేకపోతే కొంచెం మంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరు అధికారంలో ఉన్నా అసలు సంబంధమే లేదు, పార్టీ ఫండ్ ఇస్తారు కుప్పలు తెప్పలుగా, దే గెట్ ద థింగ్స్ డన్, బ్యూరోక్రాట్స్ వీళ్ళు. ఇంకేంటంటే వీళ్ళకి ఎవరు వచ్చారు అధికారంలోకి అనేది వాళ్ళకి అనవసరం అసలు పూర్తిగా, వీళ్ళకి కులంతో కూడా సంబంధం లేదు. నువ్వు వచ్చావా ఓకే, ఓకే తను వచ్చాడా అయినా ఓకే, మాకు ఈ పని కావాలి, ఈ పర్మిషన్స్ కావాలి, ఈ టెండర్ కావాలి, ఇదిగో ఈ ఏమంటుందని కాంట్రాక్ట్ కావాలి, టోటల్ మత్లబీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ ఎమర్జ్ అయ్యి అది 9 నెలల్లో అధికారంలోకి రావడం నిజంగానే ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అందుకే కదా మనం ఆయన గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇంకా బోలెడు వివరాలు ఉన్నాయి, చెప్తాను చిన్న విరామం తర్వాత.
మేఘమాలా నీలాల మేఘమాల ఓహో మేఘమాల నీలాల మేఘమాల తల్లగరావేల మెల్లగరావేల తల్లగరావేల మెల్లగరావేల వినీలా మేఘమాల వినీలా మేఘమాల నిదురపోయే రామ చిలుక నిదురపోయే రామ చిలుక బెదిరిపోతుంది కళ చెదిరిపోతుంది తల్లగరావేల మెల్లగరావేల ప్రేమసీమలలో చెరించే బాటసారి ఆగవోయి ప్రేమసీమలలో చెరించే బాటసారి ఆగవోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి నిదురపోయే రామ చిలుక నిదురపోయే రామ చిలుక బెదిరిపోతుంది కళ చెదిరిపోతుంది తల్లగరావేల మెల్లగరావేల
ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు సామాజిక స్థితిగతులు సమకాలీన అంశాలు విలువలు భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 to 9 వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరిపోసే ఉత్సవలోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జె వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో కాంగ్రెస్ విషయానికి వస్తే గనక సంజీవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళల్లో వాళ్లే, అంటే ఇంటర్నల్ పాలిటిక్స్, అంతర్గత కలహాలు అంటారు కదా ఆ టైప్లో, బ్యాక్ బిచ్చింగ్ తర్వాత గోతులు తీసుకోవడం ఇలాంటివన్నీ చేశారు. కాబట్టి రెడ్ల మధ్య ఐకమత్యం లేదు అనేది ఒక విషయమైతే, మరి రాజాజీ, ప్రకాశం, కళా వెంకట్రావు, పట్టాభి సీతారామయ్య వీళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్రలు పన్నారు కదా. మరి వాళ్ళంతా బ్రాహ్మలు కదా. అలాగే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన ఇద్దరు కమ్మలే కదా. సపోజ్ రేపు ఒక కాపు ముఖ్యమంత్రి అయితే వ్యతిరేకంగా ముఠా కట్టే వాళ్ళు కూడా కాపే కావచ్చు. ఉద్యోగాల్లో ప్రమోషను, వ్యాపారము, రాజకీయాల్లో పదవి, ఇలాంటి వాటిల్లో రక్తబంధువుల్ని కూడా తొక్కేసి పైకి వద్దాము అని చూడటం, అది ఒక హ్యూమన్ సైకాలజీ. పవర్లో ఉన్న ప్రత్యేకతే అది. అక్కడ సొంత వాళ్ళని, అంటే ఒక తండ్రి కావచ్చు, లేదా కొడుకు కావచ్చు, లేకపోతే మేనమామ, ఇలా బాబాయి, అసలు ఇంకా ఇవేవి ఉండవు. నేను అంతే. ఆ నేను తర్వాతే ఇంకెవరైనా. సో పదవి విషయానికి వచ్చేసరికి, ఆర్ ఏదైనా ఒక రాజకీయాల్లో గెలుపు ఓటముల విషయానికి వచ్చేసరికి, ఎవరు ఎవరినైనా వెనుపోటు పడుస్తారు, ఎవరు ఎవరినైనా తొక్కేసి పైకి వస్తారు. అలా ఉద్యోగాల్లో ప్రమోషను, లేకపోతే వ్యాపారము, ఇలాంటి వాటిల్లోనే అసలు చాలామంది మొత్తానికి పైరవీలు చేసో ఏదో ఒకటి చేసి మనకి రావాలి ఆ ప్రమోషన్ అని వెయిట్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు, పవరు అది ఉంటే 5 ఏళ్ళు ఆడుకోవచ్చు అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు కదా. సో అలాంటి వాటిల్లో అసలు అక్కడ బ్లడ్ రిలేటివ్స్ అయినా సరే నో అంతే. ఇది ఏదో ఒక కులానికి కన్ఫైన్ అయిందో, ఒక ప్రాంతానికి పరిమితమైందో కాదు. ప్రత్యేక తెలంగాణ సాధిస్తే మా తెలంగాణ వాళ్ళం అంతా ఒక ఐక్యంగా ఉండి ప్రజా తెలంగాణ సాధించుకుంటామని ఉద్యమ సమయంలో వివిధ పార్టీల తెలంగాణ నాయకులు అందరూ కూడాను అలాయి బలాయిలో ఓ అసలు వాగ్దానాలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీల వారీగా, పార్టీలో ముఠాల వారీగా చీలిపోయి ఒకళ్ళనొకళ్ళు ఎంత లేసి మాట్లాడుకుంటున్నారు. ఇది ఇప్పుడు. మరి ఇంకా 1983కి పూర్వం నడిచినటువంటి రాజకీయాల గురించి, కొన్ని వర్గాల వాళ్ళకి ఇందిరాగాంధీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఎందుకు కలిగింది, దాని గురించి ఇదంతా కూడా చెప్పుకుంటూ ఉంటే, ఇదంతా ఎన్టీఆర్ ఘనతను తగ్గించి చూపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా కొంతమంది నాకు ఇన్బాక్స్ చేశారు. అది కూడాను నేను దానికి కూడా నా ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ టీచరు మహాత్మా గాంధీ ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వతంత్రం తీసుకొచ్చాడని చెప్తే విని అదేదో ఆటక మీద ఉన్నటువంటి ఒక మోటేమో, లేదా తన చేతికర్ర జలిపించి ఆంగ్లేయులను దడిపించి తీసుకొచ్చాడేమో అనుకునేవాడు. ఎవరైనా సరే చిన్నప్పుడు అట్లాగే ఉంటారు కదా, ఆహా ఓకే ఇది ఇంత ఈజీ అనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత తెలిసింది గాంధీ గారు రంగం మీదకి తీసుకురావడానికి చాలా ముందు నుంచే చాలా రకాల స్కెచ్లు వేశారు, అవి ఏవి కూడాను పెద్దంత సక్సెస్ఫుల్ అవ్వలేదు, దానికి ముందు చాలా ప్రణాళికలు అవి రచించారు. గాంధీ విజయుడయ్యాడంటే ఎన్నో పరిస్థితులు దోహదపడ్డాయి. 1857లోనే గాంధీ ఉండి ఉంటే స్వతంత్రం వచ్చేసి ఉండేది అనుకుంటే ఏం చేయలేం. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ నష్టపోకుండా ఉండి ఉంటే, చర్చిల్ ఓడిపోయి లేబర్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉంటే మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చేదా? ఇలా ఇదంతా కూడా ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ టైప్లో వాళ్ళు అలా చేశారు కాబట్టి వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఆ తర్వాత ఇలా జరిగింది కాబట్టి దీనివల్ల మనకు వచ్చింది ఇదంతా కూడాను క్యాలిక్యులేట్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. అంటే మనకి ఎంతసేపు గాంధీ గారు పోరాట స్వాతంత్రం తీసుకొచ్చారంటే ఇంకెవరు అసలు దాంట్లో పాల్గొనలేదా? ఆయన చెప్పినట్టే మొత్తం అంతా వెనకాల అందరూ నడిచి వచ్చేసి ఇంకేముంది ఆయనకు సపోర్ట్ చేశారా? లేదు. దాంట్లో ఎన్ని విభేదాలు జరిగినాయి, ఎన్ని ప్రోస్ అండ్ కాన్స్, ఎంత వాళ్ళలో వాళ్ళు మళ్ళీ మాటలు అనుకోవడం వద్దు ఇలా చేస్తే కుదరదని. అందులో మళ్ళీ అతివాదులు మితవాదులు ఉన్నారు కదా, కొంతమంది గాంధీ వెంట నడిస్తే కొంతమంది భగత్ సింగ్ తర్వాత బోస్ ఇలాంటి వాళ్ళ ఆదర్శాలు తీసుకుని అరే మనం ఇలాగే ఉండాలి, వాళ్ళు మనల్ని ఇంత టార్చర్ పెడుతున్నారు, గాంధీలా ఉంటే పని అవ్వదు అని చెప్పి ఎంతమంది మళ్ళీ దాంట్లో ఎన్ని జరిగినాయి. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా, అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఎలాంటి అంటే సామదాన భేద దండోపాయాలు అన్నీ కూడాను వాళ్ళు ఉపయోగించి స్వతంత్రానికి, అంటే అందరి ఉద్దేశం ఒకటే, మోటో ఒకటే, ఇప్పుడు గమ్యం అందరిది ఒకటే, పలానా చోటికి చేరుకోవాలి అని. కొంతమంది ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కొంతమంది బస్సులో వెళ్ళొచ్చు, కొంతమంది షిప్లో వెళ్ళొచ్చు, కొంతమంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. సో నాన్ వయలెన్స్ అని ఒకళ్ళు అంటే లేదు, కన్నుకి కన్ను ప్రాణానికి ప్రాణం అన్నట్టు ఉండాలని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఏమో లేదు మనం ఎదురు తిరగాలి అనుకుంటే, ఇలా రకరకాలు అనుకుంటేనే కదా ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి. అండ్ ఎవరిదోలో వాళ్ళు ట్రై కూడా చేశారు, ఏదో ఒకళ్ళు చెప్పారు కదా సర్లే వాళ్ళందరూ ట్రై చేస్తారులే మనం ఊరుకుందామని, ఎవరికి వాళ్ళు ఊరుకోలా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ వేళ్ళ ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ ఇది మోస్ట్ సజెస్టబుల్ అండ్ కన్వీనియంట్ అండ్ అప్లోడబుల్ ఐడియా అని అనిపించి చాలామంది ఈయన వెంట వచ్చారు. సో అలా మనకి అంటే ఇప్పుడు దానికిను ఈ విన్స్టన్ మన చర్చిల్కి దీనికి దానికి సంబంధం ఏంటి అని అంటే, లేబర్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండుంటే 47లో వచ్చేదో తర్వాత వచ్చేదో ఇంకా ముందే వచ్చేదో అవన్నీ మనకు తెలియదు. సో అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ అన్నమాట ఇవన్నీను. అలాగే మనకి హిస్టరీలో కూడా ఎన్టీఆర్ దివి నుంచి దిగి వచ్చేసి అద్భుతం చేసేసాడని నమ్మదలిచిన వాళ్ళు నమ్మొచ్చు, కానీ అద్భుతం జరగడానికి దోహదపడిన పరిస్థితులు ఏంటనేది కూడా తెలుసుకోవాలి కదా. అప్పుడే 1989లో అవి ఎందుకు రివర్స్ అయినాయి అనేది తెలుస్తుంది. నిజానికి టీడీపీ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే, అంటే 1982 మార్చిలో పార్టీ పెడితే 1983 జనవరికి అధికారంలోకి వచ్చింది అని గొప్పగా చెప్తాం, కానీ అసాం గణ పరిషత్ ఏర్పడిన 2 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. దీనికంటే అది గొప్పదని ఎవరైనా వాదించవచ్చు. అప్పుడు అది ఏర్పడటానికి ముందు ఆసు అంటే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ 6 ఏళ్ల క్రితమే ఏర్పడి ఉద్యమాన్ని చేసింది అని గుర్తు చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆహా ఓకే ఇదేమి 2 నెలల పార్టీ కాదు, అంతకు ముందరి నుంచే ఉన్నది, కాకపోతే దాని నుంచి ఆ నాయకులు ఆ ఉద్యమము అంతా అదే, పార్టీ పేరు అప్పుడు రిజిస్టర్ అయింది అంతే తప్ప అని అప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే 1977 తర్వాత ఎమర్జెన్సీ తర్వాత రాజకీయాలను పరామర్శించబోతే ఇందిరాగాంధీ ఎన్నికలకు వెళదాము అని నిశ్చయించుకుని అపోజిషన్ లీడర్స్ని జైళ్ళలోంచి విడుదల చేయించే సోషలిస్ట్ పార్టీ, జనసంఘ్ తర్వాత ఓల్డ్ కాంగ్రెస్, ఈ లోక్దళ్ కలిసి జనతా పార్టీగా ఏర్పడినాయి. సరే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఈ సిఎఫ్డి అంటే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ కూడా వచ్చి కలిసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాపార్టీకి మిగిలిన ఏకైక నాయకుడు తెన్నేటి విశ్వనాథం గారిని అధ్యక్షుణ్ణి చేశారు. ఆయన కురవృద్ధుడు చెప్పాలంటే, ఆయన కూడా విశాఖ ఉక్కు జయ ఆంధ్ర ఉద్యమాల ద్వారా జనాలకి బాగా చేరువయ్యారు ఆ ఏజ్లో కూడా. అండ్ ఇందిరాగాంధీ దెబ్బకి పాలిటిక్స్ వదిలి కాడిపట్టిన సంజీవ్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ ఎలక్షన్స్లో నంద్యాల నుంచి పోటీ చేశారు. అటు నార్త్ వైపు జనతా పార్టీ ప్రభంజనం ఎంత బలంగా వీచినా కూడా ఇక్కడ మాత్రం సంజీవ్ రెడ్డి ఒక్కరే గెలిచారు, మిగతా 41 సీట్లు కాంగ్రెస్కే వెళ్ళినాయి, 57% ఓట్లు వచ్చినాయి దానికి. బడుగు వర్గాలతో పాటు ఎమర్జెన్సీ అత్యాచారాల గురించి పూర్తి సమాచారం అందనటువంటి మధ్యతరగతి వాళ్ళు కూడా కాంగ్రెస్కే ఓట్లేశారు. జనతా పార్టీలో భాగస్వామ్యులైన పార్టీలు వేటికి ఇక్కడ అసలు బలమే లేదు, అయినా ఓట్లల్లో షేర్ వచ్చి 32%. దీనికి ఏంటి రీజను అంటే ఇందిరాగాంధీ ఆర్థిక విధానాల మీద భూస్వామి వర్గాల వాళ్ళు కోపగించుకోవడం. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎమర్జెన్సీ అత్యాచారాలు అన్నీ వెలుగులోకి రావడం మొదలుపెట్టినాయి ఒక్కొక్కటిగా. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని ఒక భారంగా ఎంచి ఆమెను పార్టీలో నుంచి బహిష్కరించింది. అయితే రెడ్డి కాంగ్రెస్కి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షుడు, ఇందిర తన వర్గానికి అంటే కాంగ్రెస్ ఐ అని పేరు పెట్టుకుంది కదా, ఇందిరా కాంగ్రెస్ అది. వెంగళరావు రెడ్డి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించారు. తన పరిపాలన కాలంలో సమర్థ పాలన అందించినందుకు, సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు ప్రజలు తననే మళ్ళీ ఎన్నుకుంటారు అని ఆశించారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు అలాగే అనుకుని కాంగ్రెస్లో ఉండిపోయారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు జనతా పార్టీ పట్ల ప్రజల మోజు పెరుగుతూ ఉండడం చూసి ఆ పార్టీలో చేరారు. కేంద్రం నుంచి వచ్చిన జనతా నాయకుల సభలకి నగరాల్లో విశేష స్పందన వచ్చేది. అందుకని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఆర్లో జనతాలో రెండిట్లోనూ సర్దుకున్నారు. దీనివల్ల ఏమైంది, ఇందిరాగాంధీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఐకి అసలు అభ్యర్థులే లేకుండా పోయారు. అభ్యర్థులే కాదు, చెప్పాలంటే నాయకులు కూడా లేకుండా పోయారు. ఆ పార్టీలో మర్రి చెన్నారెడ్డి ఒక్కరే పేరున్న నాయకులు. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి తన గవర్నర్ పదవి ఎక్కువ కాలం ఉండదు అని అనిపించింది. రాజీనామా చేసి హైదరాబాద్కు వచ్చి ఓ రోజు పెద్ద సభ పెట్టి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తెగ తిట్టి నెక్స్ట్ రోజే ఆవిడ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరిపోయారు. 1978 జనవరిలో ఆయన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. పూర్తిగా అప్రతిష్ట పాలైన ఇందిరాగాంధీ కథ ముగిసిపోయినట్లే అని నాయకులందరూ అనుకున్నారు. కాబట్టి పిలిచి మరీ పార్టీ టికెట్ ఇస్తామన్నా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి యు జస్ట్ కాంట్ బిలీవ్ 284 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీ కాంగ్రెస్ ఐ, అది కూడా ఇందిరాగాంధీ కాంగ్రెస్లో 284 స్థానాల్లో 202 కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చారంటే మీరు నమ్ముతారా? 202 వాళ్ళు కూడా జనతా పార్టీ కాంగ్రెస్ ఆర్లలో టికెట్ల కోసం ప్రయత్నించి అక్కడ రాక విఫలమై వచ్చిన వాళ్ళే. అండ్ చాలామందికి రాజకీయాల్లో ఏబిసిడీలు కూడా తెలియవు. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు 284 202. తర్వాత ఏం జరిగింది చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
మనియే ముల ఇక విరితా విలీ
మన ప్రేమకెదురే దిలే దేశకి ఈ నాటి జీకాయి కల కాదోయి నిజమోయి ఈ నాటి జీకాయి ప్రేమ భోగాల మురిపాల తేలే మన జీవితాలు మురిపాల తేలే మన జీవితాలు దరహా చలి నామిలాతాను నే ఈ నాటి జీవాయి కలకా దోయి నిజమోయి ఈ నాటి జీవాయి
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
చికిలింత చిగురు అన్న పాటను సాహిత్యపరంగా చూస్తే పాట నిండా కనిపించేది తెలుగుదనం, తెలుగుధనం. చికిలింత చిగురు, గుబకన్ను రైక, పైరగాలి, రెమరెమ, ఊసు, దొంతర, ఇలా ఎన్నో మురిపించే పదాలు. చిన్నారి బొగ్గ మీద చిరిపి సిగ్గులు దిరిసిన పువ్వు మీద చిలికే ముగ్గుల్లా ఉన్నాయట. ముగ్గులు చిలకటం ఎంత భావుకత! సాహో రామకృష్ణ శాస్త్రి అని తక్కని కవులు ఊరికే అన్నారా?
చిగురు సంపంగి గుగురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు, చిగిలింత చిగురు సంపంగి గుగురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. చెంపకు చారడేసి కన్నులున్న చిన్నది, చిన్నదాని తీగలో రేఖలెన్నో, గుబకన్ను రైక మీద తుక్కలెన్నో. ఎన్నుకో మన్నలెన్నుకో చిన్నలెన్నుకో.
చిన్న పువ్వు మీద చిలుపు ముగ్గులు, చిన్నారి బుగ్గ మీద చిలిపే చిగులు, మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు. చిగురు సంపంగి గుబురు, చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పలికేసి చిన్నారుడైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఏం చెప్తున్నాను, కాంగ్రెస్ ఐలోకి ఎవ్వరూ రావడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే ఆ ఓడిపోయే పార్టీ ఏముంది, ఇందిరాగాంధీ కదా అయిపోయిందిలే అని చెప్పి అదనమాట. అందరూ జనతా పార్టీకి కాంగ్రెస్ ఆర్కి సర్దేసుకున్నారు. అయితే ఇంకా ఎవరు నిలబెట్టాలో అర్థం కాక అభ్యర్థులు లేక నాయకులు లేక ఏం చేయాలో అర్థం, ఒక మర్రి చెన్నారెడ్డి తప్ప ఇంకెవరు లేరని చెప్పాను కదా. చివరికి 284 స్థానాల్లో 202 కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకెక్కడా దొరకక, అదేదో సామెత ఉంది కదా, కొంచెం మొరటు సామెత, అందుకని నేను చెప్పట్లేదు. అందుకని ఇంకెక్కడికి వెళ్ళలేక అక్కడ టికెట్లు రాక అందరి దగ్గర రిజెక్ట్ అని అనిపించుకొని జనతా పార్టీ దగ్గరను కాంగ్రెస్ ఆర్ దగ్గర టికెట్లు రాక అప్పుడు కాంగ్రెస్ ఐకి వచ్చారు. చాలామందికి అయితే అసలు రాజకీయాల్లో ఏబిసీలు కూడా రావని చెప్పాను. అందుకని ఆ పార్టీ అసలు విజయం సాధిస్తుందని ఎవ్వరూ అనుకోలే. ఓన్లీ ఇందిరాగాంధీ మాత్రమే కాలికి బలపం కట్టుకుని తిరిగినట్టు 175 నియోజకవర్గాల్లో తిరిగారు. అసలు ఎలా అంటే, మరి ఇంకెవరు ఫేస్ చూసి ఓటేస్తారు? నిజం చెప్పాలంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇందిరాగాంధీ ఫేస్లో ఉన్న గ్రేసు ఇంకెవ్వరికీ లేదు అప్పట్లో. అసలు ఆవిడ మాట్లాడుతుంటే అలాగొక మెస్మరైజ్ అయిపోయి చూసేవాళ్ళు. అందుకని ఆవిడే ఇక కాలికి బలపం కట్టుకుని 175 నియోజకవర్గాల్లో ఆవిడే తిరిగారు. వెళ్ళిన ప్రతి చోట ఒక్కటే చెప్పారు, నేను పేదల కోసం ఎంతో చేశాను, అందుకని నా మీద కక్ష కట్టి జనతా పార్టీ వాళ్ళు నా మీద కేసులు పెట్టి జైల్లోకి తోశారు, నా మీద గౌరవం ఉంటే నా పార్టీని గెలిపించండి అని. హరిజన, గిరిజన, బీసీ, బడుగు వర్గాల వాళ్ళందరికీ అప్పటిదాకా ఇందిర పేరు మీదుగానే అన్ని సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఇందిరా గృహయోజన తర్వాత ఇలాంటివన్నీ కూడాను. సో మరి వాళ్ళకి ఇందిరా వృద్ధాప్య పింఛను అవి ఇవి ఏవో ఉంటాయి కదా. ఇప్పుడు మనకు గనక మన వైఎస్ఆర్ హెల్త్ కార్డు అవి ఇవి ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే ఎన్టీఆర్ అన్న క్యాంటీను అవి ఎవరు వస్తే వాళ్ళ పేరు మీద పెట్టేస్తారు. ఇంకా మరీ దారుణం ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఎయిర్పోర్ట్స్ పేర్లు కానీ అవి కూడా మార్చేద్దామని చూస్తూ ఉంటారు, అది వేరే విషయం. సరే, అందుకని ఇందిరాగాంధీ పేరు మీద వచ్చినటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ అందడం వల్ల ఆవిడే స్వయంగా ఒక దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒక స్లమ్ ఏరియాకి వచ్చి ఇందిరాగాంధీ నన్నేమో నాకు నా మీద పిచ్చి కేసులన్నీ పెట్టి నన్ను జైల్లో వేశారు, కానీ నేను పేదల సంక్షేమం కోసమే నేను కష్టపడుతున్నాను, గరీబీ హటావో అది ఇది అని చెప్పి అన్నప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరైనా సరే అబ్బా ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి, ఒక నేషనల్ లీడరు, జవహర్లాల్ నెహ్రూ కూతురు మన దగ్గరకు వచ్చింది అన్న ఫీలింగ్ ఉంటుందా ఉండదా? అరే స్వయాన ఆవిడే వచ్చి ఓటు అడిగితే మనం వేయకుండా ఉంటామా అన్నట్టు అనిపిస్తుందా అనిపించదా? ఇంటింటికి 175 నియోజకవర్గాల్లో ప్రతి ఏరియాకి తిరిగింది. దాంతో ఆవిడని పేదల పాలిటి పెన్నిధిగా చిత్రీకరించారు. వాటిని సమర్థవంతంగా అమలు చేసింది తను కాబట్టి ఆ క్రెడిట్ తనకు వస్తుందని వెంగళరావు అనుకున్నాడు. కానీ అంతా ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు, సో ఆ పేరంతా కూడాను ఘనతంత ఆవిడకే వెళ్ళింది. చాలా ఎన్నికల సభల్లో ఆవిడ కన్నీరు కార్చి ప్రజల్ని సెంటిమెంట్తో తడిసి ముద్దయ్యేటట్టు చేశారు. మహామహా అనుకున్న ఇంటలెక్చువల్స్, మధ్యతరగతి వాళ్ళు చేదరించుకున్నారు, ఉన్నత వర్గాల వాళ్ళు అసహించుకున్నారు, కానీ పేదలు అలా కడుపులో పెట్టుకుని దాచుకున్నారు, ఆదరించారు. ఇందిర మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మన కష్టాలు కడతేరుస్తుంది అని నమ్మారు. దీని ఫలితంగా కాంగ్రెస్ ఐకి అంటే ఇందిరాగాంధీకి, కెన్ యూ జస్ట్ ఇమాజిన్, 175 సీట్లు వచ్చినాయి. అయితే మార్జిన్లు తక్కువ, ఎందుకంటే ఓన్లీ ఈ బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఆవిడ వెంట నిలవడం వల్ల 1972లో 52% ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ 1978కి 39% మాత్రమే ఓట్ షేర్ తెచ్చుకోగలిగింది. డబ్బున్న వర్గాలు వాళ్ళందరూ జనతా పార్టీని ఆదరించడం వల్ల ఆ పార్టీకి గతంలో ఎంత మాత్రం బలం లేకపోయినా 29% ఓట్లు, 60 సీట్లు వచ్చినాయి. ఇక కాంగ్రెస్ ఆర్కి 17% ఓట్లు, 30 సీట్స్ వచ్చినాయి. ఒక 13 ఇండిపెండెంట్లు గెలిచారు. సిపిఐకి 6, సిపిఎంకి 8 వచ్చినాయి. అయితే ఓట్ పర్సంటేజ్ మాత్రం సమానమే, 3%. ఇక్కడ గమనించాల్సింది ఏంటయ్యా అంటే కాంగ్రెస్ ఆర్ జనతా పార్టీ రెండిటికి కలిపి 46% వస్తే కాంగ్రెస్కి 39% వచ్చింది. అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బలంగా ఉన్నదన్నమాట. కానీ ఆ ఓట్ షేర్ ఏదైతే ఉందో అది రెండు పార్టీల మధ్య చీలిపోవడంతో కాంగ్రెస్ బాగా లాభపడింది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇలా చీలిపోకుండా సాలిడ్గా దానికే పడడంతో టీడీపీకి 46% ఓట్ షేర్ వచ్చింది, కాంగ్రెస్కి 34% వచ్చింది. గతంలో కంటే 5% తగ్గిపోవడానికి కారణం దాని ముఖ్యమంత్రుల పనితీరు, దానికి అధిష్టానం స్పందించినటువంటి విధానం. అదేంటి అంటే ఇప్పుడు ఒక మోటోతోటి ఒక ఈ మన మేనిఫెస్టోలు వాటిల్లో చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ మేము ఇలా ఉంటాం అలా ఉంటామని చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంది కదా. అలాగా వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే చెప్పారో, కమిట్ చేసిన విషయాలు ఇక్కడ వీళ్ళు రాష్ట్రంలో చేసిన దానికి, అక్కడ ఆవిడ సెంటర్లో చెప్పిన దానికి చాలా చాలా తేడా ఉంటుంది కదా. ఆ తేడా ప్రస్ఫుటంగా కనపడింది. దాంతో ఇంకా పైగా షేర్ చేసుకోవడానికి ఏవీ లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లాగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఇలా షేర్ చేసుకోవడానికి మూడు నాలుగు లేవు. అయితే ఇది లేకపోతే అది అంతే, రెండే. దాంతో కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ షేర్ మొత్తం కూడాను టీడీపీకి పడింది. ఇంకా బోలెడంటే బోలెడు విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ ఒకరోజు చెప్పలేం కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ తప్పకుండా దీని గురించే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ వారం ఇంతటితో విరామం తీసుకుంటున్నాను. తిరిగి సోమవారం రోజు పండగ స్పెషల్ చిత్రం బడారవి చిత్రంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
పండుగలు, పర్వదినాలు, చదువు సంధ్యలు, పనిపాట్లు, విందులు, వినోదాలు, ఆటపాటలు, రవాణా మరియు ప్రచార సాధనాలు, సాంకేతిక విజ్ఞానం, ఇలా ఎన్నో విషయాలలో మన ముందు తరానికి, మన తరానికి, మన తరువాతి తరానికి కాలానుగుణంగా వస్తున్న మార్పుల గురించి వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? భారత కాలమాన ప్రకారం ప్రతి గురువారం మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు తరాలు అంతరాలు కార్యక్రమంలో మీ ఆర్జే గిరిజ పేసపాటితో వినండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరంలో.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7:00 న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media, and guruvaram nadu matram marchipokandi Techie Talk.
Oh, then. ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం అక్టోబర్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.